മീഡിയ ദി വോയിസ് ഓഫ് ഇന്ത്യ ഇതി ഭാരതീയ സ്വരം.
హలో మిత్రులారా, ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు శ్రోతలందరికీ మైండ్ మీడియా ఛానల్లో మనీ టాక్స్ డబ్బు మాట్లాడుతున్న కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. అప్రతిఘాతంగా జూన్ నుంచి ఇప్పటికి 3 సంవత్సరాలు దిగ్విజయంగా కంప్లీట్ చేసుకుని 4వ సంవత్సరంలోకి ఎంటర్ అయినటువంటి మనీ టాక్స్ కార్యక్రమాన్ని మీ ప్రేక్షకులందరూ చాలా చాలా అలరించడంతో మాత్రమే ఇది సాధ్యమైంది. అందుకని ఈ అలరించినటువంటి శ్రోతలందరికీ పేరు పేరున థ్యాంక్ యూ చెప్తూ ఇవాళ ఈ కార్యక్రమంలోకి స్వాగతం పలుకుతున్నాను. మనీ టాక్స్ డబ్బు మాట్లాడుతుంది, నేనే మీ డబ్బును మాట్లాడుతున్నాను. మీ జేబులో, పర్సులో, బ్యాంకులో, బ్లాక్లో ఉన్న డబ్బుని మాట్లాడుతున్నాను. మీకు ఒక ప్రశ్న, మీరు నన్ను ఇష్టపడతారా, అసహించుకుంటారా? మీ జవాబు ఏదైనా ఒక విషయం గుర్తుపెట్టుకోండి, మీరు నన్ను ఇష్టపడ్డా అసహించుకున్నా నేను లేకుండా జీవించలేరు. ఎందుకంటే మీకు నా అవసరం పుట్టిన దగ్గర నుంచి చనిపోయేదాకా మాత్రమే కాదు, పుట్టక ముందు నుంచి చనిపోయిన తర్వాత దాకా కూడా ఉంటుంది. అంటే మీ జీవితకాలం కన్నా మీకు నాతో అవసర కాలం ఎక్కువ. ఇది తప్పనప్పుడు మీరు నా గురించి అర్థం చేసుకోకుండా అపార్థాలు పెంచుకుని మీకే మీరు కొన్ని హద్దులు ఏర్పరచుకుని అందులో నుంచి మీరు బయటికి రాకుండా నన్ను మీ జీవితంలోకి రానియకుండా రకరకాలుగా ఇబ్బందులు పడుతూ ఉండటం ఎంతవరకు తెలివైన గుణం ఒక్కసారి ఆలోచించండి. మీకు తెలుసా, మీ మనుషుల దగ్గర నా నుంచి దూరంగా పోవడానికి 195 నెగిటివ్ బిలీఫ్స్ నా మీద అంటే డబ్బు మీద ఉన్నాయి. కానీ మీలో కొంతమంది దగ్గర అంటే దాదాపు ఓన్లీ 2% జనాభా వద్ద మాత్రమే నా పట్ల పాజిటివ్ దృక్పథం కలిగి ఉంటారు. కాబట్టి నేడు 2% ప్రపంచ జనాభా వద్ద మిగిలిన 98% ప్రపంచ జనాభా వద్ద ఉన్న మొత్తం ఉన్న డబ్బు కన్నా ఎక్కువ డబ్బు ఉంది. అయితే మనిషి అయిన ప్రతివారు నన్ను ఆశిస్తారు, కానీ కొద్దిమంది మాత్రమే నేను రావడానికి ఎలాంటి దృక్పథం కలిగి ఉండాలో అలాంటిది కలిగి ఉండటమే కాకుండా నేను వారి జీవితంలో ఒక ప్రవాహంలో రావాలంటే ఏం చేయాలో అది చేస్తారు. ఎందుకంటే నేను మీ విధానాలు, తీర్మానాలు పట్టించుకోను. నా విధానాలు, తత్వాలు నావే. మీరు నా విధానంలోకి రావాలి తప్ప నేను మీ విధానంలోకి రాను. నా నియమాలు నావే, మీ నియమాలు నాకు పట్టవు. ఎవరైతే నా విధానాలు, నియమాలు పాటిస్తారో వారికి నేను వద్దన్న సేవకుడిలా మారతాను. మీ జీవితంలోకి ప్రవాహంలా వస్తాను. నేను చాలా చాలా మంచి సేవకుడిని, నాతో సేవ మాత్రమే చేయించుకోండి. అలా కాకుండా మీరు మీ విధానాలు, నియమాలు మాత్రమే పాటిస్తానంటే మటుకు నేను మిమ్మల్ని నానా తిప్పులు పెడతాను, మీ మీద యజమానిగా మారతాను. నేను చాలా చాలా చెడ్డ యజమాని. నా విధానాలు, నియమాలు తెలుసుకుని వాటిని పాటించి నన్ను సేవకుండా చేసుకుంటారో లేక మీ విధానాలు పట్టుకు వేడాడి నన్ను యజమానిగా చేసుకుంటారో చాయిస్ మీదే. ఇక్కడ మీకు ఒక నిజం చెబుతాను, మీరు నన్ను కోరుకోవడం కన్నా నేను మిమ్మల్ని ఎక్కువ కోరుకుంటాను. మీరు నన్ను ప్రేమించడం కన్నా ఎక్కువగా నేను మిమ్మల్ని ప్రేమిస్తాను. మీరు నా కోసం కన్నా ఎక్కువగా నేను మీకోసం ఆరాటపడతాను. ఎందుకంటే సృష్టిలోని 84 లక్షల జీవరాశుల్లో ఒక్క మనిషికి మాత్రమే నాతో అవసరం. నా ఉనికి కారణమైన మీకోసం, నా పరమార్థమైన మీ సేవ చేయడం కోసం నేను ఎప్పుడూ ఎల్లప్పుడూ పరితపిస్తూనే ఉంటాను. కాబట్టే మీకు నా గురించి, నా నియమాల గురించి తెలియజెప్పి మీకు నాకు ఉన్న దూరాన్ని తగ్గించి మీ జీవితంలో సిరి సంపదల్ని, ఆనందాన్ని తెచ్చే ప్రయత్నంలో భాగంగా ఈ మనీ టాక్స్ డబ్బు మాట్లాడుతున్న కార్యక్రమం ద్వారా మీకు వివరిస్తున్నాను. దానికి నేను నా చిరకాల మిత్రుడు, 21 సంవత్సరాల కార్పొరేట్ ట్రైనింగ్ అనుభవం, విఆర్ మనీ మ్యాగ్నెట్స్ అనే పేరుతో సైకాలజీ టుడే మాసపత్రికలో డబ్బు గురించి అంటే నా గురించి ధారావాహిక రాస్తూ, అదే విఆర్ మనీ మ్యాగ్నెట్స్ అనే పేరుతో నా గురించి అంటే డబ్బు గురించి తెలియజెప్పే ప్రాక్టికల్ వర్క్షాప్ని నిర్వహిస్తూ తెలుగు ప్రజలందరి చేత ఆప్యాయంగా మనీ గురు అని పిలిపించుకుంటూ మనీ కోచ్ ఆఫ్ ది ఇయర్ అవార్డు గ్రహించినటువంటి శ్రీ మనీ గురు రాజశేఖర్ని నేను మాధ్యమంగా ఎంచుకున్నాను. తన గొంతుతో నా భావాన్ని తెలియజేస్తున్నాను. సో వెల్కమ్ ఫ్రెండ్స్, మనీ టాక్స్ డబ్బు మాట్లాడుతుంది, నేనే మీ డబ్బులు మాట్లాడుతున్నాను. మీరు కనుక నాతో మాట్లాడాలనుకుంటే స్కైప్ ఐడి MVIND.MEDIA మైండ్ మీడియా కానీ, యుఎస్ఏ నెంబర్ అయితే 4846434371 కానీ, ఇండియన్ నెంబర్ అయితే 9885555672 కానీ కాల్ చేయండి. సరదాగా మాట్లాడుకుందాం. మీ అభిప్రాయాలు నాతో పంచుకోండి, నా అభిప్రాయాలు మీతో పంచుకుంటాను. అభిప్రాయాధారిత జీవితం నుంచి వాస్తవాధారిత జీవితానికి దారితీద్దాం. సో మిత్రులారా, గత ఎపిసోడ్లో మనం మాట్లాడుకున్నప్పుడు ఒక పేద తరగతి వాడు, మధ్యతరగతి వాడు ఏ విధంగా అయితే నేను ఏది కావాలంటే అది చేయగలను అంటూ ఉంటాడు, కానీ ఏ దానికి వచ్చినా కానీ ఆపర్చునిటీస్ పూర్కి డెఫినేషన్ చెప్పుకుంటూ వచ్చాము. పాస్ ఓవర్ ఆపర్చునిటీస్ రిపీటెడ్లీ ఆర్ రెగ్యులర్లీ అంటే తనకి ఏ అవకాశం వచ్చినా సరే దాన్ని ఇంకోళ్ళకి పాస్ ఆన్ చేసేస్తుంటాడు అన్నమాట. ఇది నాది కాదు ఇంకోళ్ళకి, ఇది నాది కాదు ఇంకోళ్ళకి, ఇది నాది కాదు ఇంకోళ్ళకి అని చెప్పి పాసన్ చేస్తూ ఇంకా ఏ ఆపర్చునిటీ వచ్చినా దాంట్లో ఏదో ఒక లొసుగుని, ఏదో ఒక ఫాల్ట్ని, ఏదో ఒక తేడాని మనిషి మొత్తానికి బయటికి లాగా బయటికి పట్టుకొచ్చి ఇదిగో ఫలానా రీజన్ ఉంది కాబట్టి, ఫలానా తేడా ఉంది కాబట్టి నేను చెయ్యట్లేదని కానీ చెయ్యలేనని కానీ తనని తాను సమాధానపరుచుకుంటూ ఎదుటి వాళ్ళని అవతల వాళ్ళని అందరినీ సమాధానపరిచే ప్రయత్నం చేస్తుంటాడు. అలాంటి ప్రయత్నంలో ఎప్పటికప్పుడు సక్సెస్ అవుతూ ఉంటాడు. తమాషా ఏంటంటే అలా తను చెయ్యకపోవడం అంటే తన ఫెయిల్యూర్కి కారణం ఏమిటి అనే దాని గురించి అవతల వాళ్ళని ఒప్పించడం అనే విషయంలో దిగ్గుజయంగా సక్సెస్ అవుతుంటాడు. ఆ సక్సెస్ అయినందుకు అవతల వాళ్ళందరూ అవును నిజమే కదా అనుకున్నప్పుడు తన కాళ్ళు రగిలేసి ఎక్కడ లేని ఆత్మసంతృప్తిని పొందుతూ ఉంటాడు. కానీ ఈ గేమ్ ప్లాన్ మొత్తం మీద తను ఏం పోగొట్టుకుంటున్నాడనే అవగాహన కానీ, ఏం పోగొట్టుకుంటున్నాడనే ఆలోచన కానీ ఉండకపోవడం వల్ల ఎంతసేపు తన జీవితకాలం మొత్తం ఏంటంటే ఎదురుగా వచ్చిన ఆపర్చునిటీలు ఏదో ఒక లోటుపాట్లు ఎతకడం, ఆ లోటుపాట్లు ఎదిగి దానికి ఏదో ఒక కారణాన్ని ఆపాదించడం, అంటే ఒక పని చేసే కంటే ముందు దానికి ఒక స్టోరీ రెడీ చేసి పెట్టుకుని అది ఫెయిల్ అయితే ఏం చెప్పాలనే స్టోరీని రెడీగా పెట్టుకుని ఆపాదించిన స్టోరీని అవతల వాళ్ళకి 10 మందికి చెప్తూ ఆ అవతల వాళ్ళు 10 మంది విన్న తర్వాత ఆహా ఓహో అని చెప్పి అనుకుని సరే నిజంగానే కదా తనకి ఇన్ని కారణాలు ఉండటం వల్ల తను చేయలేకపోయాడు కదా అని చెప్పి అవతలని ఒప్పించడానికి చేసే ప్రయత్నము అత్తా ఇంత కాదు. అయితే వాస్తవం ఏమిటంటే మిత్రులారా, ఆ ప్రయత్నం చేసే దాంట్లో కంటే దాంట్లో ఒక 5% 10% కృషి చేసినా, అంటే తను ఏదైతే అవతల వాళ్ళు ఒప్పించడానికి మెప్పించడానికి కృషి చేస్తున్నాడో ఆ కృషిలో 5% 10% కృషి చేసినా తను అసలు ఆ ప్రయత్నంలోనే సక్సెస్ అయ్యే అవకాశాలు ఎన్నైనా ఉంటాయి. కానీ అసలు ఆ ప్రయత్నం చేయకపోగా ఆ ప్రయత్నంలో ఫెయిల్ అవ్వడానికి కారణాలని స్టోరీస్ని ముందు నుంచి క్రియేట్ చేసుకుని అంటే తనకి తనకే ఎందుకు ఏమిటి అనే దాని గురించి మనం పోయిన ఎపిసోడ్స్లో క్లియర్గా మనం మాట్లాడుకోవడం జరిగింది. ఏ విధంగా అయితే తన బాల్యంలో జరిగిన సంఘటనలు కానీ, తన బాల్యంలో తన మీద పడ్డ ప్రభావాలు కానీ, లేదా తన చూస్తున్న విషయాలు, తన అనుభవాల గురించి, తన జీవితంలో ఏర్పడ్డ అనుభవాలు కానీ, ఆ తర్వాత అనుభవాల్ని తను చూసిన దృష్టికోణం కానీ, లేదా తనకి చిన్నప్పటి నుంచి చేయబడ్డ బోధనలు కానీ, ఏ విధమైన బోధనలు చేయబడ్డాయి అంటే డబ్బు పాపిష్టిది, డబ్బు చాలా చెడ్డది, డబ్బు కోసం చాలా బాధలు పడాల్సి ఉంటుంది, డబ్బు చాలా కష్టం, డబ్బు చాలా అట్లాంటిది, డబ్బు ఇట్లాంటిది, డబ్బు బంధాలు విడగొడుతుంది, డబ్బు పాపాలు చేయిస్తుంది, డబ్బు ఎంతకైనా దిగజారుస్తుంది, డబ్బు కోసం మనిషి ఎంతైనా చేస్తాడు వగేరే వగేరే వగేరే, ఇవన్నీ కూడా మైండ్ నిండా నిండిపోయి ఉండటంతో మనం ఎటు అడుగేస్తే అటు ఏదో ఒక బ్లాక్ వచ్చి ఎదురుగా నిలబడి ఇటు దారి లేదంటూ ఉంటుంది. అంటే ఇట్లా తను ఎటు అడిగేయాలన్నా 360 డిగ్రీస్లో ఎటు అడిగేయాలన్నా అటుపక్క ఏదో ఒక బ్లాక్, తను ఆల్రెడీ క్రియేటెడ్ మైండ్లో క్రియేట్ చేసిన బ్లాక్ ఆ మైండ్లో అలా ఉండటం వల్ల తను ఎక్కడ ముందుకెళ్ళలేకపోతుంటాడు. ఒకవేళ ముందుకు వెళ్ళగలిగినా కానీ ఇక్కడ ఇవాటి టాపిక్కి కనెక్షన్ ఏంటంటే, అలా ఒక టైప్లో ఒక టాపిక్లో ముందుకెళ్ళిపోయినా కానీ ఓన్లీ మనీ 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 అనే విషయం మీద వెనక్కిళ్ళిపోయి మనీ విషయంలో సక్సెస్ఫుల్గా సూపర్గా సక్సెస్ఫుల్ అయిన వాళ్ళు కూడా, ఆ సూపర్గా సక్సెస్ అయిన వాళ్ళు ఓవరాల్గా జీవితంలో ఫెయిల్యూర్గా నిలబడటాన్ని మనం చూస్తూ ఉంటాం. అలాగే ఎందుకు ఎందుకు ఏమిటి అని చెప్పి ఆలోచిస్తే వాళ్ళ జీవితంలో బ్యాలెన్స్డ్గా అంటే మన భారతీయ తత్వం ప్రకారం, భారతీయ ధర్మం ప్రకారం మనం భారతీయులు ఎప్పుడు కూడా ఫస్ట్ నుంచి ఇప్పటి నుంచి కాదు, కొన్ని వేల సంవత్సరాల నుంచి కూడా ఈ సంపద అనే దాని మీదే ఫోకస్ చేశారు కానీ డబ్బు అనే దాని మీద ఎక్కడ ఫోకస్ చేయలేదు. వాళ్ళు చెప్పటం కూడా సంపన్నుడు అవ్వడానికి కావాల్సిన ప్రయత్నాలు చేయమని అంటారు కానీ సంపద అని మళ్ళీ లక్ష్మీదేవిని కూడా మనం పోలిస్తే కనుక అష్టలక్ష్ములు అని చెప్పి 8 మంది లక్ష్ములు అంటే 8 రకాల సంపదలు కలిగి ఉండాలని చెప్పి దాంట్లో మన ధైర్యం ఒకటి, సంతానం ఒకటి, పాడి పశువులు ఒకటి, వాహనాలు ఒకటి, అలాగే సుఖ సంతోషాలు ఒకటి, పేరు ప్రతిష్టలు ఒకటి, ప్రేమాన్ రాగాలు అంటే అలా డిఫరెంట్ వాటితో పాటుగా వీటన్నిటితో పాటుగా డబ్బు కూడా ఒకటి. అంటే డబ్బు కూడా ఒక రకమైన సంపదే కానీ అది ఒక్కటే సంపద ఉంటే మనకి జీవితంలో మనకు బ్యాలెన్స్డ్ లైఫ్ ఉండదు, మనం సంపూర్తిగా జీవించినట్టు కాదు. మనిషి సంపూర్ణంగా జీవించినట్టు అవ్వాలంటే అన్నిటితో పాటు, అంటే డబ్బుతో పాటు మిగతా ఏరియాస్ అన్ని కూడా బ్యాలెన్స్ అవ్వాలి. అలా బ్యాలెన్స్ అయ్యి చేస్తేనే ఆ మనిషి అంటే సంపూర్తిగా జీవితాన్ని జీవించినట్టు అవుతుంది, సంపూర్తిగా తను సక్సెస్ఫుల్ అయినట్టు అవుతుంది అనే దాన్ని మన భారతీయ పూర్వీకుల నుంచి భారతీయ ధర్మం ఎప్పుడు కూడా దాన్ని బాగా గట్టిగా నొక్కి వక్కాడించింది. ఇప్పుడు అదే విషయానికి మనం ఇప్పుడు జరుగుతున్న ఎక్స్పీరియన్సెస్ కానీ జరుగుతున్న విషయాలన్నీ కూడా అంటే చూస్తూ ఉంటే మనకి ఏంటంటే డబ్బు రూపంలో, డబ్బు విషయంలో కానీ ఆసుపత్రి విషయంలో కానీ, అంటే ఒక ఏరియా లైఫ్లో ఒక ఏరియా అయినటువంటి ఒక ఏరియాలో సక్సెస్ఫుల్ అయ్యి సూపర్ డూపర్ సక్సెస్ఫుల్ అయిపోయిన తర్వాత కూడా వాళ్ళు ఆత్మహత్యలు చేసుకోవడం లేదా వాళ్ళ జీవితంలో చివరి చివరికి పశ్చాత్తాపడాల్సి రావడము మనం చూస్తూ ఉంటాము. అయితే స్టీవ్ జాబ్స్ గారు అయితే ఆయన డెత్ బెడ్ మీద రిగ్రెట్ రిపీట్ అంటే పశ్చాత్తాపంతో ఆయన చనిపోవడం అనేది జరిగింది. దాని తర్వాత మన ఇండియా లెవెల్కి వస్తే కాఫీ డే సిద్ధార్థ అవ్వచ్చు, మొన్న ఈ మధ్య రీసెంట్గా జరిగినటువంటి సుశాంత్ సింగ్ రాజ్పూత్ ఆత్మహత్య కావచ్చు. వీళ్ళని బయట నుంచి మనం చూసినప్పుడు వీళ్ళకి ఏం లోటు, డబ్బు ఉంది, పేరుంది, ప్రఖ్యాతులు ఉన్నాయి, అభిమానించే వాళ్ళు ఉన్నారు, వాళ్ళ దేవుళ్ళ కొలిచే వాళ్ళు ఉన్నారు, ఇన్ని రకాల పాజిటివ్ పాయింట్స్ వాళ్ళ దగ్గర ఉండగా వాళ్ళకి ఆత్మహత్య చేసుకోవాల్సిన కారణం ఏంటి అని బయట నుంచి మనకు అనిపించినప్పటికీ అది కాకుండా వాళ్ళు కూడా అంటే సుశాంత్ సింగ్ రాజ్పూత్ లాంటి వాళ్ళు మిడిల్ క్లాస్ నుంచి పూర్ క్లాస్ నుంచి పైకి వచ్చారు కాబట్టి వాళ్ళకు కూడా దాని పట్ల ఆ డబ్బు పట్ల పేరు ప్రఖ్యాతుల పట్ల వాటి పట్ల ఆరాటం ఉండి ఆరాటంలో కొంత దూరం పరిగెత్తినప్పటికీ ఆ తర్వాత అంటే ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత డబ్బు అసలు తన ప్రాముఖ్యాన్ని కోల్పోవడం అనేది మనం జాగ్రత్తగా చూస్తే గమనించచ్చు. అయితే ఈ యొక్క ప్రాముఖ్యత కోల్పోయే స్థాయికి డబ్బు సంపాదించిన తర్వాత మాత్రమే మనం ఆ మాట అనగలం. కానీ అసలు డబ్బు సంపాదన మొదటి నుంచి ఇక్కడ బాధాకరమైన విషయం ఏంటంటే అసలు డబ్బు సంపాదన లేనోడు కూడా ఈ మాటే మాట్లాడుతుంటాడు, డబ్బు సంపాదించినోడు ఆ మాట మాట్లాడాడంటే అర్థం ఉంది. ఎందుకంటే సంపాదించాడు కాబట్టి తనకు ఆ మాట అనే హక్కు ఉంటుంది. అసలు జేబులో రూపాయి లేనోడు కూడా దాని గురించి మాట్లాడుతుంటాడు. అయితే వీటన్నిటి గురించి మనం ఇంకొంచెం డీటెయిల్డ్గా వివరంగా మాట్లాడుకునే ముందు ఒక చిన్న బ్రేక్ తీసుకుని వెంటనే కలుద్దాం.
Yeah. నమస్కారం, నేను మీ కృష్ణ చైతన్య. మీరు వింటున్నారు మైండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
మైండ్ మీడియా ట్విట్టర్ తోకలేని పిట్ట 90 ఆమడలు వెళ్తుంది, కానీ ఈ నీలం పిట్ట ట్విట్టర్ ప్రపంచాన్ని చుట్టి వస్తుంది. ఒక సెన్సేషన్ క్రియేట్ చేయాలన్నా, ట్రెండింగ్ టాపిక్ అవ్వాలన్నా ట్విట్టర్ ని మించిన సాధనం ఏముంది? మైండ్ మీడియా టాక్ షోస్ కూడా ట్రెండీగా అందరినీ అలరిస్తున్నాయి. మరి వాటిని మిస్ అయితే అన్న బాధే అక్కర్లేదు, ఎందుకంటే ఇప్పుడు మైండ్ మీడియా ఇస్ ఆన్ ట్విట్టర్. మీకు మరింత సమాచారం అందించే అవకాశం మాకివ్వండి. ఫాలో అస్ ఆన్ twitter.com/mindmedia. సబ్స్క్రైబ్ టు మైండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
మైండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
హలో మిత్రులారా, ప్రపంచవ్యాప్తంగా తెలుగు శ్రోతలందరికీ మైండ్ మీడియా ఛానల్లో మరోసారి స్వాగతం, సుస్వాగతం. సో ఇవాళ మనం మాట్లాడుకుంటున్న టాపిక్లో భారతీయ సంస్కృతి ప్రకారం మనం ఒక సంపదన డబ్బుని మాత్రమే కాకుండా ఏ విధంగా మనం చేస్తుంటాం అనేదాన్ని, మన భారతీయ సంప్రదాయం కానీ సంస్కృతి కానీ కొన్ని వేరే సంవత్సరాలుగా దాన్ని ప్రాపగేట్ చేస్తూ వచ్చింది. బ్యాలెన్స్డ్ లైఫ్ అనేదాన్ని మనం ఎప్పుడు కూడా ప్రాపగేట్ చేస్తూ వచ్చామంటే, ఒక వర్టికల్గా సింపుల్గా స్ట్రీట్ వర్టికల్గా డబ్బు మాత్రమే ఫుల్గా సంపాదించేసి మిగతా అన్ని పోగొట్టుకోవడం అనే దాన్ని మన భారతీయ సంస్కృతి ఏ రోజు కూడా హర్షించలేదు, ఏ రోజు సపోర్ట్ చేయలేదు. ఏమంటుందంటే, నువ్వు 100 కోట్లు సంపాదించకపోవచ్చు, 1 కోటి రూపాయలు సంపాదించి, కానీ ఆ 1 కోటి రూపాయలు సంపాదించే టైంలో ఆ 1 కోటి రూపాయలు సంపాదించిన ఆనందం నీతో పంచుకునేలా, నీ చుట్టుపక్కల వాళ్ళు ఉండేలా చూసుకో. ఆ 1 కోటి రూపాయలు సంపాదించిన దాన్ని నువ్వు అనుభవించగలిగే సంతోషాన్ని నీకుండేలా చూసుకో, ఆ సమయం నీకుండేలా చూసుకో, ఆ యొక్క సమర్థత నీకుండేలా చూసుకో. ఏదైనా సరే ఆ విషయాన్ని నువ్వు ఉండేలా చూసుకో అనే దాన్ని మనము మన భారతీయ సంస్కృతి ఎప్పుడూ చెప్తూ ఉంటుంది. అయితే ఇక్కడ మన అదే స్టీవ్ జాబ్స్ గారి కనుక ఒకసారి ఎగ్జాంపుల్ చూస్తే కనుక, ఆయన 1000 కోట్లు సంపాదించి ప్రపంచంలోకెల్లా టాప్ 10లో ఒక రిచెస్ట్ పర్సన్ అయిన తర్వాత కూడా ఆయన చివరి 4 రోజుల్లో చాలా చాలా బాధపడుతూ ఆయన చెప్తున్న విషయం ఏమిటంటే, ఈరోజు నేను ప్రపంచంలోకెల్లా అతి బెస్ట్ ట్రీట్మెంట్ నేను పొందగలను, అతి బెస్ట్ డాక్టర్ని నేను నా ముందు నిలబెట్టుకోగలను, అతి బెస్ట్ నర్సులతో నేను నాకు సేవలు చేయించుకోగలను, కానీ ఇంత జరుగుతున్నా సరే నా కోసం అంటూ, నా కోసం నా మనిషి అంటూ ఒక పర్సన్, నన్నుగా ఇష్టపడే వ్యక్తి కానీ, నా కోసం కన్నీరు కార్చే ఒక వ్యక్తి కానీ నా కోసం అంటూ లేకపోవడం అనేది నేను సంపాదించుకోలేకపోయాను. అలా డబ్బు మాత్రమే విపరీతంగా ఉన్న అతి నిరుపేదని నేను అని చెప్పి పశ్చాత్తాపడతారు ఆయన. అయితే ఆ పశ్చాత్తాపడటం అనే విషయం మీద నాకు ఆలోచన వచ్చి వాటి ప్రోగ్రామ్ దాని మీద డిజైన్ చేయడం జరిగింది. ఇక్కడ ఏమైందంటే, ఒక బ్రానీవేర్ అనే ఒక నర్సు, ఒక పెద్ద కార్పొరేట్ హాస్పిటల్లో నర్స్ అనమాట ఆవిడ. ఆవిడ యొక్క డ్యూటీ ఏంటంటే, ఈ యొక్క ఐసీయూలో ఉండటం, ఐసీయూలో ఉండి వాళ్ళకి సేవలు చేస్తూ ఉండటం అనమాట. కొన్ని సంవత్సరాలకు 20-25 సంవత్సరాలుగా ఆవిడ కొన్ని 100 మందిని సేవ చేసింది. ఆ 100 మందిలో కొన్ని వందల మంది ఆవిడ చేతుల మీద కూడా చనిపోవడం జరిగింది. అంటే ఇక పెద్ద హాస్పిటల్లో చేస్తుంది కాబట్టి పెద్ద డెఫినెట్గా కోటీశ్వరులు 100,000 కోట్లు సంపాదించిన వాళ్ళకే ఆవిడ సేవ చేసేది. అయితే ఆవిడ వాళ్ళు చనిపోవడం అనేది వాళ్ళ ఆవిడ చేతుల మీదుగా చాలామంది చనిపోవడం, ఆవిడ దగ్గర ఆవిడ కళ్ళెదురుగా చాలామంది చనిపోవడం అనేది చూస్తున్న తర్వాత కొంతకాలానికి ఆవిడకి సీరియస్గా ఒక ఆలోచన వచ్చింది. ఏమిటి, వీళ్ళని చూస్తేనేమో, బయట చూస్తేనేమో పేపర్లో కానీ టీవీలో కానీ మీడియాలో కానీ మనం చూస్తేనేమో, ఆహా వీళ్ళు ఎంత గొప్ప జీవితం జీవిస్తున్నారు కదా అనుకుంటాము. అటువంటిది వాళ్ళు చనిపోయే టైంలో ఏంటిది అని చెప్పి ఆవిడ ఏం చేసిందంటే, ఆ తర్వాత విషయాన్ని నోటీస్ చేయడం మొదలుపెట్టింది. అలా నోటీస్ చేయడం మొదలుపెట్టి అంటే ఆవిడేమి రికార్డ్ చేయడం మొదలుపెట్టింది. రికార్డ్ చేయడం మొదలుపెట్టిన తర్వాత ఆవిడ ఏం చేసిందంటే, అలా రికార్డ్ చేసిన తర్వాత ఆ మొత్తాన్ని సినాప్సిస్గా తీసి ఆ 25 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఏదైతుంది ఆవిడకి ఒక నర్స్గా, ఆ 25 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ని ఆవిడ ఏం చేసిందంటే ఒక సినాప్సిస్ తీసి, ఆ సినాప్సిస్లో ఏం చేసిందంటే, ఫైవ్ రిగ్రెట్స్ ఆఫ్ డయింగ్ అని చెప్పి ఆవిడ ఒక పుస్తకం రాసింది. అంటే ఆవిడ జీవితంలో ఏం చేసిందంటే, ఆవిడ యొక్క అనుభవాల్లో ఏ విధంగా అతి బాగా ధనవంతులు అయిన తర్వాత కూడా, బయట ప్రపంచానికి బాగా సక్సెస్ఫుల్ అయిన తర్వాత కూడా వాళ్ళు చనిపోయేటప్పుడు పశ్చాత్తాప పడుతూ చని, అంటే పలాంది నేను చేయలేకపోయానే అని పశ్చాత్తాపడుతూ చనిపోయారంట. అటువంటి పశ్చాత్తాపడుతున్న వాటిలో లిస్టులు తీసి వాళ్ళందరిది రికార్డులు చేసి ఆవిడ ఆ రికార్డుల లోపల టాప్ ఫైవ్, అంటే అతి ఎక్కువ బాధపడిన, అతి ఎక్కువ పశ్చాత్తాపాలు, అంటే ఏ విషయానికి అతి ఎక్కువ పశ్చాత్తాపడ్డారు, మ్యాక్సిమం మెంబర్స్ పశ్చాత్తాపడ్డారు, లేదా అతి ఎక్కువగా దారుణంగా పశ్చాత్తాపడ్డారు అనేటువంటి టాప్ ఒక ఐదు పశ్చాత్తాపడ కారణాలు, అంటే చావుకి చనిపోయేటప్పుడు పశ్చాత్తాపడ్డ ఐదు కారణాలని ఒక పుస్తకం రూపంలో రాసి టాప్ ఫైవ్ రిగ్రెట్స్ ఆఫ్ డయింగ్ అని చెప్పి ఆవిడ ప్రపంచానికి పరిచయం చేసింది. అయితే ఆ ప్రపంచానికి పరిచయం చేసినటువంటి ఈ ఐదు కారణాలు కూడా ఎంత సిల్లీ కారణాలంటే, అరే ఇంత సక్సెస్ఫుల్ అయిన పర్సన్, ఇంత బాగా గొప్పవాడైన వ్యక్తి ఈ మాత్రం దానికి పశ్చాత్తాపడాల్సి వచ్చిందా, అంటే ఇంత చిన్న విషయానికి కూడా తను నోచుకోలేక ఇబ్బంది పడాల్సి వచ్చిందా, ఇంత చిన్న విషయానికి కూడా తను అంటే తను ప్రపంచంలో దేన్నైనా కొనుక్కోగలిగిన స్తోమత కానీ సమర్థత కానీ సంసిద్ధత కానీ ఉన్న వ్యక్తి, ఆర్థిక స్తోమత కూడా ఉన్న వ్యక్తి, పరుగుబడి రకంగా కానీ ఏదైనా సరే అంటే ప్రపంచంలో దేన్నైనా జనరల్గా మనకి ఏమనిపిస్తుంది అంటే, పూర్ అండ్ మిడిల్ క్లాస్లో ఉన్న వాళ్ళకి కానీ ఒక విధంగా కొంత రిచ్ క్లాస్లో ఉన్న వాళ్ళకి కానీ బాగా డబ్బు వస్తే దేనినైనా కొనేయచ్చు ప్రపంచంలో, దేనినైనా సాధించవచ్చు, దేనినైనా పొందేయచ్చు అన్న ఒకనొక అపోహలో ఉంటారు. అలా ఆ విధంగా చూసుకుంటే వాళ్ళందరూ కూడా దేనినైనా కొనగలిగేటటువంటి స్థమత కానీ సమర్థత కానీ ఆర్థిక స్థితి కానీ ఉన్నప్పటికీ కూడా వాళ్ళు అంత డబ్బును పెట్టుకుని కూడా, అంటే ఇప్పుడు చెప్పుకున్నాం మన ఎగ్జాంపుల్గా స్టీవ్ జాబ్స్ గారి గురించి, ఆ స్టీవ్ జాబ్స్ గారు అంత గొప్ప స్థాయిలో ఉండి అంత గొప్ప బెస్ట్ ఆఫ్ ది బెస్ట్ని కూడా తను ఎఫోర్డ్ చేయగలిగి ఉన్న తర్వాత కూడా తను అంత డబ్బు కూడా తనకి సంపాదించి పెట్టలేకపోయిన వాటి గురించి బాధపడటం మొదలుపెట్టారు. అంటే డబ్బుతో కొనగలిగేవి, నేను డబ్బు గురించి మాట్లాడుతూ మనీ గురు అని చెప్పి నన్ను పరిచయం చేసినప్పటికీ, డబ్బు గురించి నేను మాట్లాడుతున్నప్పటికీ చాలామంది శ్రోతలకు కానీ చాలామంది నా గురించి అంతగా తెలియని వాళ్ళకి, అంతే కొద్ది దూరంగా తెలిసిన వాళ్ళకి, అప్పుడప్పుడే పరిచయం అయిన వాళ్ళకి కానీ, లేదా నా వీడియోస్ చూసే వాళ్ళకి కానీ, లేదా నా మాటలు విన్న వాళ్ళకి కానీ, వీడు బాగా డబ్బు మనిషి, డబ్బు గురించే మాట్లాడతాడు, డబ్బు కోసమే మాట్లాడతాడు, డబ్బు తప్ప ప్రపంచం ఇంకేం లేదన్నట్టుగా మాట్లాడతాడు అని చెప్పి వాళ్ళకు ఒక అపోహ కలిగే అవకాశం ఉంది. అపోహ కలుగుతుంది కూడా, అది నాకు తెలుసు. కానీ ఎవరైతే నన్ను దగ్గర నుంచి చూస్తారో, అంటే ఇంకొక అడుగు దగ్గరికి వచ్చి ఇంకొక రెండు అడుగు దగ్గరికి వచ్చి చూస్తారో, అసలు ఆ డబ్బు అనే దాన్ని మన సుఖమయమైన జీవితానికి, బ్యాలెన్స్డ్ లైఫ్కి ఎలా వాడాలి అనేది కూడా, ఎలా వాడాలి అనేది నేను చెప్తాను. కాబట్టి అలా వాడగలగాలంటే దానికి సరిపడినంత డబ్బు ఉండాలి. కాబట్టి ఆ డబ్బును సంపాదించడం కోసం నేను స్ట్రెస్ చేస్తాననేది నాకు కొంచెం దగ్గరగా వచ్చి కొంచెం క్లోజ్ సర్కిల్లో తిరిగిన వాళ్ళకి మాత్రమే, లేదా ఒకటి రెండు ప్రోగ్రామ్స్ వర్క్షాప్స్ అటెండ్ అయిన వాళ్ళకి మాత్రమే స్పష్టంగా తెలిసే విషయం ఏంటంటే, నేను డబ్బు సంపాదించాలి, డబ్బు సంపాదించాలి, డబ్బు సంపాదించి, డబ్బు కోసం, డబ్బు కోసం, డబ్బు కోసం అని చెప్పి అంటుంటాను. కానీ ఆ డబ్బు దేనికోసం అని చెప్పి, ఆ డబ్బు సంపాదించి మూలబెట్టడానికో, సంపాదించి మురగబెట్టడానికో, లేదా సంపాదించి దాన్ని అలా ఇంకోటి ఈయనగాసి నక్కరపాలు చేసినట్టుగా మనం పస్తుండి అది ఆడికి ఆడికడుపుకుంటూ ఇడికడుపుకుంటూ మనం డబ్బులు సంపాదించి మనం ఏదో కట్టుకుపోతాం అనేది కాదు. మనకు కావాల్సిన సుఖమైన జీవితం జీవించాలన్నా, పర్ఫెక్ట్గా బ్యాలెన్స్ కావాలన్నా, మనం ఏ రకమైన విషయాలు చేయాలన్నా, వాటన్నిటికి కూడా సరిపడినంత డబ్బు సంపాదించడం అనేది మనకి అవసరం మాత్రమే కాదు, మనిషిగా పుట్టినందుకు అది మన బాధ్యత కూడా. ఎందుకంటే మన నమ్ముకుని కొంతమంది ఉంటారు, ఫ్యామిలీ మెంబర్స్ కావచ్చు, భార్య పిల్లలు కావచ్చు, లేదా భర్త కావచ్చు, లేదా ఇంకా తల్లిదండ్రులు కావచ్చు, లేదా ఇంకొంతమంది కావచ్చు, వాళ్ళ సర్కిల్ కనుక కొంచెం పెరిగితే ఇంకొంచెం ప్రపంచంలో మరికొంతమంది కావచ్చు, ఏది ఏమైనా కానీ మనల్ని నమ్ముకుని మన యొక్క మన మీద ఆధారపడి మన ఆసరాతో బతికేటు ఉన్నటువంటి కొంతమంది ఉంటారు. కాబట్టి వాళ్ళందరికీ న్యాయం చేయాల్సిన బాధ్యత మనది. అలా న్యాయం చెయ్యాలి అంటే అలా న్యాయం చేయడానికి సరిపడినంత డబ్బు మన దగ్గర ఉండాలి. కాబట్టి మనం డబ్బు సంపాదించాలి. అంటే డబ్బు సంపాదించడం అనేది నేను ముఖ్యమని చెప్పి నేనే చెప్తాను, కానీ ఆ డబ్బు సంపాదనకు ఒక పరమార్థం ఉండాలి. ఆ డబ్బు సంపాదనకు పరమార్థం లేనప్పుడు, మనం వందల వేల కోట్లు సంపాదించినా కానీ అది ఆ పరమార్థం నెరవేరినప్పుడు అంత అన్ని వందల వేల కోట్లు కూడా డబ్బు వేస్ట్ డబ్బే అవుతుంది. అలాగే నన్ను కొంతమంది అడుగుతున్నారు మీరు ఎన్ని కోట్లు సంపాదించారు, ఎన్ని వందల కోట్లు సంపాదించారు అని చెప్పి. ఇక్కడ నేను చెప్పేది అది దూరం నుంచి చూసిన వాడికి అలాగే అనిపిస్తుంది, కానీ ఇక్కడ నేను చెప్తున్న పాయింట్ అదే. ఒక సింగిల్ వర్టికల్లో వందల వేల కోట్లు సంపాదించడం మాత్రాన సక్సెస్ఫుల్ అయినట్టుగానో లేదా మనిషి ఆనందంగా జీవించినట్టుగానో అనుకునేటటువంటి దారుణమైన స్థితిలో ఇంకా మన ప్రజ ఇంకా మన సమాజంలో ఉన్నారు. ఇంకా మన సమాజం అలాంటి స్థితిలోనే ఉంది. వాళ్ళకి అలాగే అనమాట, ఇంకా ఆ యొక్క భ్రమలోనే ఉన్నారన్నమాట. ఎస్, వందల వేల కోట్లు సంపాదిస్తేనే వీడు సక్సెస్ఫుల్ అయినట్టుగా లెక్క అని. కానీ అలా వందల వేల కోట్లు సంపాదించి కూడా ఆత్మహత్య చేసుకుంటున్న వాళ్ళని చూస్తే కూడా వీళ్ళకి జ్ఞానోదయం కలగదు. ఇది కాదు సంగతి అన్న సంగతి తెలియట్లేదు. సో ఇవాళ ఎపిసోడ్లో నేను ఆ ఐదు పశ్చాత్తాపాలు పడే కారణాలంటే చివరి ఆఖరిలో నేను అనే సక్సెస్, నా దృష్టిలో సక్సెస్ ఏంటంటే పుట్టినప్పుడు మనం ఏడుస్తూ ఉంటాం, చుట్టుపక్కల వాళ్ళందరూ నవ్వుతూ ఉంటారు, సంతోషిస్తుంటారు, తల్లి కానీ తండ్రి కానీ బంధువులు కానీ వాళ్ళందరూ కూడా మనం పుట్టినప్పుడు మనం మాటకు ఏడుస్తుంటే వాళ్ళందరూ సంతోషిస్తూ ఉంటారు. చనిపోయేటప్పుడు వాళ్ళందరూ ఏడుస్తారో లేదో తెలియదు, కానీ మన మటుకు మొహం మీద చిరునవ్వుతో చనిపోగలగటం అనేది అంటే ఏడుపు నుంచి నవ్వు దాకా ప్రయాణమే జీవితం. ఆ చనిపోయేటప్పుడు మనకి ఏ విధమైన రిగ్రెట్స్ లేకుండా, ఏ విధమైన పశ్చాత్తాపాలు లేకుండా, ఎస్ నేను నా జీవితాన్ని పూర్తి స్థాయిలో జీవించగలిగాను, నాకు కుదిరినంతరం, నాకు వీలైనంతరం, నాకు చేతైనంతరం నేను అద్భుతంగా ఆనందంగా అన్ని రకాల ఏరియాస్ని నేను సాటిస్ఫై చేస్తూ అద్భుతంగా జీవించగలిగాననే సంతృప్తితో మనం చిరునవ్వుతో మనం పోతే మనం పోయిన లోటు తీరదు కాబట్టి ప్రపంచం ఏడవగలగాలి. అలా ప్రపంచాన్ని నవ్వుతున్న ప్రపంచాన్ని ఏడిపిస్తూ, ఏడుస్తున్న మనం నవ్వుతూ నిష్క్రమించడం మధ్యలో ప్రయాణమే జీవితం. అలా మనం నవ్వుతూ ఉండగలగాలంటే, అలా నవ్వుతూ మనం పోగలగాలంటే, లేదా చుట్టుపక్కల ఉన్న వాళ్ళని 10 మందిని నిజంగా ఏడిపిస్తూ పోవాలంటే మనం జీవించడం కూడా అలాగే జీవించాలి. మనం ఎలా చనిపోవాలనుకుంటున్నామో అలా జీవించగలిగినప్పుడే అది సాధ్యమవుతుంది. కాబట్టి మనం కనుక ఇటువంటి పశ్చాత్తాపడే అవకాశాలు ఏమైనా ఉంటే, ఇటువంటి పశ్చాత్తాపడే అవకాశాలు లేకుండా మనం కనుక జీవించగలిగితే ఇన్ ఇట్స్ ఓన్ అందులో అదే ఒక చాలా గొప్ప సక్సెస్ కింద లెక్క. ఇవాళ మనం దాని గురించి, ఆ 5 పాయింట్స్ గురించి మనం డీటెయిల్గా మాట్లాడుకుందాం. మీకు కనుక ఇవాళ టాపిక్ కొంచెం భారంగాను బరువుగాను అనిపిస్తే చిన్న బ్రేక్ తీసుకుని మళ్ళీ ఎంటర్గా కలుద్దాం.
I'm so crazy, you're amazing, baby, sing a song with me. Hello, 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 listen to me, you're my sweetie, let me hold your hand and say hello, 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 hello. Oh my baby, here's a heart, just a light, get hurry. You can never get him though you pay a lot of money. I'm so crazy, you're amazing, baby, sing a song with me. Hello, 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 hello. Hello. Bangaru rangula silaka, neekenduke antati alaka, zara.
Thank you. నమస్తే, నేను మీ మాళవిక. మీరు వింటున్నారు మైండ్ మీడియా, ద వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
మైండ్ మీడియా యూట్యూబ్ ఛానల్. టెక్నాలజీ ఎంతగా ఎదిగింది! వీసా మూత తీయడం మొదలు వీసా అప్లికేషన్ నింపడం వరకు ఒక్కటేమిటి, ప్రతిదీ అరటిపండు వలచి చేతిలో పెట్టినట్టు చెప్పే యూట్యూబ్ లో మైండ్ మీడియా కార్యక్రమాల్ని కూడా పొందుపరిచారు. కరెంట్ అఫైర్స్, టెక్నాలజీ, సినిమాలు, ఆధ్యాత్మికత, ఇంకా రకరకాల అంశాల గురించిన మాటలు, పాటలు, విశ్లేషణలు, చర్చలు పొందుపరిచే సరికొత్త వీడియోల కోసం మైండ్ మీడియా యూట్యూబ్ ఛానల్ youtube.com/mindmedia కు వెళ్లి సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఏ చిన్న డీటెయిల్ మిస్ అవ్వరు. మైండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
మైండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
హలో మిత్రులారు, ప్రపంచ వ్యాప్తంగా తెలుగు శ్రోతలందరికీ మైండ్ మీడియా ఛానల్లో మరోసారి స్వాగతం, సుస్వాగతం. సో ఇవాళ మనం మాట్లాడుకుంటున్న టాపిక్ చనిపోయే ముందటి 5 పశ్చాత్తాపాలు. దాంట్లో ఆవిడ ఏమంటారంటే, అన్నిటికంటే టాప్, అంటే అన్నిటికంటే ఎక్కువగా చాలామంది, అతి ఎక్కువ మంది బాధపడుతూ చనిపోయిన కారణం, లేదా అతి బాధగా అతి ఎక్కువగా బాధపడ్డ కారణం ఏంటంటే, ఇతరులు నా నుంచి ఆశించిన జీవితాన్ని జీవించే ప్రయత్నంలో, నేను కోరుకున్న జీవితాన్ని నేను కోల్పోయాను. నాకు కనుక ఇంకొంచెం ధైర్యం ఉండి, ఇంకొంచెం ధైర్యంగా నేను నా జీవితాన్ని నేను జీవించే ప్రయత్నం చేసినట్టయితే బాగుండేది అని చెప్పి అంటుంటారు. అయితే ఆఖరికి ఈ విషయంలో స్టీవ్ జాబ్స్ గారు కూడా ఏమంటారంటే, మనకున్న జీవితం ఒక్కటే, ఈ జీవితాన్ని మరొకరి ఎక్స్పెక్టేషన్స్తో పాటు, అంటే వాళ్ళ జీవితాన్ని, వాళ్ళు కోరుకున్న జీవితాన్ని మనం జీవించే ప్రయత్నంలో మనకున్న ఈ ఏకైక ఒక్క జీవితాన్ని మనం కోల్పోయి తర్వాత పశ్చాత్తాపడద్దు అంటారు. అంటే ఇక్కడ పాయింట్ ఏంటంటే, మనం ఇవాళ రోజును చూస్తే ఒక పిల్లోడికి ఇంజనీరింగ్ ఇష్టం ఉండదు, కానీ ఎవరో చెప్పారని ఇంజనీరింగ్ చేరతాడు. ఇంకో పిల్లడికి సీఏ ఇష్టం ఉండదు, వాళ్ళు ఎవరో చెప్పారని చెప్పి సీఏగా చేరతాడు. ఇంకోళ్ళకి ఇంకోటి ఏదో ఇష్టం ఉండదు, అలా చేరుతుంటాడు. లేదా ఇక్కడ ఈ మధ్యకాలంలో ఈ తరంలో కొంచెం తగ్గింది, కానీ గత తరంలో అయితే మటుకు నేను ఇంజనీర్ అవుదాం అనుకున్నా కాలేకపోయాను కాబట్టి నా కొడుకునన్నా ఇంజనీరింగ్ చేయాలి, నేను డాక్టర్ అవుదాం అనుకున్నా అవ్వలేకపోయాను కాబట్టి నా కొడుకునన్నా నా కూతురున్నా డాక్టర్ చేయాలి, నా పిల్లలన్నా డాక్టర్ చేయాలి, లేదా నేను ఫలానా చేద్దాం అనుకున్నా చేయలేకపోయాను కాబట్టి నా పిల్లలన్నా, అంటే వాళ్ళకి ఇష్టమైంది, అంటే నా ఇష్టమైన జీవితాన్ని నేను జీవించలేకపోయాను కాబట్టి నా కొడుకు కానీ నా పిల్లలు కానీ వాళ్ళ ఇష్టమైన జీవితాన్ని వాళ్ళు జీవించకుండా నేను కోరుకున్న జీవితాన్ని జీవించాలని మనం ఆశిస్తాం. అంటే మా తండ్రి గారు చేసిన పొరపాటున నేను కంటిన్యూ చేస్తున్నాను అన్నమాట. ఆయన కోరుకున్న జీవితాన్ని నన్ను జీవించవలే చేశారు కాబట్టి, నేను కోరుకున్న జీవితాన్ని నేను జీవించలేకపోయాను కాబట్టి నా పిల్లలు నేను కోరుకున్న జీవితం జీవించాలి, వాళ్ళు కోరుకున్న జీవితం కాకుండా. అంటే ఆ పొరపాటున నేను నా తరంలోకి వచ్చిన తర్వాత నేను దాన్ని బ్లాక్ చేసినా, నేను ఆ తరంలోకి వచ్చిన తర్వాత దాన్ని బ్రేక్ చేయగలిగినా బాగానే ఉంటుంది, కానీ నేను ఆ బ్రేక్ చేయకపోగా నేను కూడా అదే విషయాన్ని కంటిన్యూ చేస్తుంటాను. సో అలా చేసే ప్రయత్నంలో నేను మా తండ్రి గారిని సంతోషపెట్టానుకో, లేదా నా భార్య పిల్లల్ని సంతోషపెట్టానుకో, లేకపోతే ఇంకోళ్ళని సంతోషపెట్టడానికి వాళ్ళు నేను ఫలానా పని చేస్తే బాగుంటుంది, లేదా వాళ్ళు సంతోషపడతారు కాబట్టి వాళ్ళని సంతోషపెట్టాలి కాబట్టి నేను కోరుకున్న జీవితం కాకుండా వాళ్ళు కోరుకున్న జీవితాన్ని జీవించడంలో జీవితం మొత్తాన్ని వెళ్ళదీస్తాను అన్నమాట. అంటే ఇక్కడ పాయింట్, మరి ఆ జీవితం మొత్తం వెళ్ళదీస్తున్న తర్వాత ఇవాళ ఈ వ్యక్తి ఉన్నారు, ఈ వ్యక్తి ఉండి ఈ వ్యక్తి యొక్క ఎక్స్పెక్టేషన్ గురించి చెప్పారు, రేపు ఇంకో వ్యక్తి వస్తారు వాళ్ళ ఎక్స్పెక్టేషన్ గురించి చెప్తారు, ఎల్లుండి ఇంకో వ్యక్తి వస్తారు వాళ్ళ ఎక్స్పెక్టేషన్ గురించి చెప్తారు. అంటే ఎంతసేపు మనకు చుట్టుపక్కల ఉన్న వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్కు అనుగుణంగా జీవించే ప్రయత్నంలో మనమంటూ మనకి లేకుండా, ఇది మన జీవితము, మన జీవితం మనం జీవించకుండా వాళ్ళెవరి జీవితమో, వాళ్ళెవరో కోరుకున్న జీవితాన్ని మనం జీవిస్తూ అది మనకు ఆనందాన్ని కలిగించలేక మనం ఆనందపడలేక, పోనీ వాళ్ళ ఆశించిన స్థాయికి మనం అందుకోలేక, అంటే అటు వాళ్ళు సంతోషపడరు, ఇటు మనం సంతోషపడము, ఆన్ టోటల్గా మనం సింపుల్గా చెప్పాలంటే ఇందాక చెప్పినట్టుగా ఒక వర్టికల్ అయినటువంటి మనీ కానీ ఒక వర్టికల్ అయినటువంటి పేరు ప్రఖ్యాతలు కానీ సంపాదించగలుగుతామేమో, కానీ లోపల లోపల మనకి మనమే ఒక పెద్ద హాలోనెస్ని, ఒక పెద్ద డొల్లతనాన్ని, డొల్ల జీవితాన్ని, ఖాళీ జీవితాన్ని జీవిస్తూ ఆ తర్వాత ఆ డెత్ బెడ్ మీదకి వచ్చిన తర్వాత ఇంకొంచెం ధైర్యం చేసి ఇంకొక్కసారి నేను కాదు అని చెప్పి కొంచెం ఒక్కసారి నేను నాకు కావాల్సినట్టుగా కనీసం ఒక్కసారి జీవించాల్సింది, లేదా ఒక్కరోజు జీవించాల్సింది, లేదా ఒక్క సంవత్సరం జీవించాల్సింది, లేదా ఒక్క అవకాశం నేను తీసుకుని ఉండాల్సింది నాకు కావాల్సినట్టుగా. అట్లీస్ట్ నాకు ఇవాళ రోజున చేద్దామన్నా కానీ నాకు లేకుండా పోయింది అన్నది అన్నిటికంటే అతి ఎక్కువ మంది అతి ఎక్కువగా బాధపడ్డటువంటి మరణ సమయంలో మరణశయ్య మీద పడ్డ పశ్చాత్తాపమాట. అంటే ఈ ఒకవేళ ఈ యొక్క విషయాన్ని మనం తెలుసుకున్న తర్వాత మనం వాళ్ళ ఆశయాలు వీళ్ళ ఆశయాలు ఫుల్ఫిల్ చేయడం గురించి కాదని నేను అంటలేదండి. వాళ్ళ ఆశయాలు వీళ్ళ ఆశయాలు ఫుల్ఫిల్ చేయడం గురించి అందులో తప్పు లేదు. మనం వాళ్ళ మన శ్రేయభిలాషల గురించి వాళ్ళు మనం మంచి కోరతారు కాబట్టి వాళ్ళు కోరుకునే మంచి దారిలో మనం వెళ్ళడం అనేది అంటూ తప్పు లేదు, తప్పు అని నేను అంటలేదు. కానీ డెఫినెట్గా మనం వర్కౌట్ చేస్తే, డెఫినెట్గా మనం ఆలోచించగలిగితే వాళ్ళు కోరుకున్న దానికి మనం కోరుకున్న దానికి డెఫినెట్గా ఇద్దరం సంతోషించగలిగే విధంగా విన్ విన్ సిచ్యువేషన్లో మధ్య మార్గం ఎక్కడో చోట దొరికే అవకాశం అయితే గ్యారంటీగా ఉంటుంది. దొరక్కపోదు, డెఫినెట్గా దొరుకుతుంది. అది దానికి నేను నా జీవితంలో నేనే అతిపెద్ద ఎగ్జాంపుల్. కొంతకాలం పాటు దాదాపు ఒక 25-30 సంవత్సరాలు వచ్చేదాకా కూడా నేను వాళ్ళ కోసం జీవిస్తూ ఉన్నాను. కానీ ఎప్పుడైతే నేను నా కోసం జీవించాలని చెప్పి నేను మొదలుపెట్టానో డెఫినెట్గా ఈ క్లాష్ అనేది వచ్చింది. ఈ క్లాష్ అనేది వచ్చిన తర్వాత ఒకరోజు వాళ్ళ దగ్గర కూర్చుని అల్టిమేట్గా ఇలాంటి దీని ఈ నెగోసియేషన్ అంటారు దీన్ని, ఈ నెగోసియేషన్లో మనం స్పష్టంగా మనకెంత స్పష్టత ఉంటుందో అవతల వాళ్ళకు కూడా మనం అంత స్పష్టత కలిగించాల్సి ఉంటుంది. అటువంటి స్పష్టత కలిగినప్పుడు, ఆ స్పష్టతతో వాళ్ళు మాట్లాడినప్పుడు, అదే స్పష్టతతో మనం మాట్లాడినప్పుడు డెఫినెట్గా మధ్య మార్గం అనేది చాలా చాలా ఈజీగా బయటకు వస్తుంది. తద్వారా వాళ్ళు సంతోషంగా ఉంటారు, మనము సంతోషంగా ఉంటాం. కనీసం మనం మన జీవితం, మనకు కావాల్సిన జీవితాన్ని మనం జీవించాం. అంటే ఇతరులు మన నుంచి ఆశించిన జీవితం కాకుండా మనం కోరుకున్న జీవితాన్ని మనం మనకి ఆశించి గెలవగలిగాం అనేది మనకు ఆత్మసంతృప్తి ఉంటుంది. ఆత్మసంతృప్తి లేని రోజున మనం 100 కోట్లు బ్యాంక్ అకౌంట్లో ఉన్నా ఆ డొల్లతనంతో, ఆ నిర్లిప్తతో, ఆ పశ్చాత్తాపంతో చనిపోయేటప్పుడు నరకం చూస్తూ చనిపోవడం అనేది, ఆ 100 కోట్లు కూడా ఏమి చేయలేనటువంటి స్థితిలో, అసలు ఆ స్థితి పగవాడికి కూడా వద్దు అనిపించేటటువంటి దారుణాతి దారుణమైన స్థితి. సో ఇక్కడ పాయింట్ ఏంటంటే మనం మన కోసం మనకి నచ్చినట్టుగా మనకి ఇష్టమైన పని చేస్తూ మనం కోరుకున్న జీవితాన్ని జీవించడానికి మిత్రులారా, జిందగీ నబిలేగి దుబారా, ఉన్నది ఒకటే జిందగీ. ఈ జిందగీలో మనం కోరుకున్నట్టు జీవించాలా, అవతల వాళ్ళు కోరుకున్నట్టు జీవించాలా అని చెప్పంటే, మనం అవతల వాళ్ళు కోరుకున్నట్టుగా జీవిస్తూ జీవితం చివరిదాకా వెళ్ళగలమేమో, కానీ ఆ జీవితం ముగింపు మట్టుకు డెఫినెట్గా అది మంచి ముగింపు కాదు. ఎందుకంటే ఆ టోటల్గా అక్కడికి దాకా వెళ్ళిన తర్వాత వీళ్ళని సాటిస్ఫై చేసే ప్రయత్నంలో అంత దూరం వెళ్ళి వెనక్కి తిరిగి చూసుకుంటే వీళ్ళు ఇంకా కొంత అసంతృప్తిని మన దగ్గర బయటపడుతూ ఉంటారు, కొంత అసంతృప్తి వ్యక్తం చేస్తూ ఉంటారు. ఇంకా అది కాలేదు ఇది కాలేదు అని చెప్పి, అంటే ఆన్ టోటల్గా మనం మనకు కావాల్సిన జీవితాన్ని జీవించలేదు, వాళ్ళకు కావాల్సిన జీవితంలో మనం సంతోషము పెట్టలేదు. సో ఇక్కడ 2 పార్టీస్ కూడా ఆనందం పడకుండా పశ్చాత్తాపడతాయి. కాబట్టి మనం కనీసం కొన్ని ఏరియాస్లో అయినా, కొన్ని స్థాయిల్లో అయినా, కొన్ని చోట్ల అయినా మనము మనకి కావాల్సిన జీవితాన్ని, మనం మనకు కావాల్సినటువంటి విషయాల్ని మనం చేసుకోవాలని చెప్పి వాళ్ళ పశ్చాత్తాపం నుంచి మనం నేర్చుకోవాల్సిన పాఠం. అయితే ఇక్కడ నేను నా అనుభవంలో నేను చెప్పొచ్చేది ఏంటంటే, రెండు విషయాలు అంటే మన జీవితంలో అల్టిమేట్గా మనకు కావాల్సింది హ్యాపీనెస్. ఆ హ్యాపీనెస్ అనేది 2 విషయాల నుంచి మనకు ఎక్స్ట్రాక్ట్ అవుతుందండి. ఆ 2 విషయాల్లో కనుక మనం మనకు కావాల్సిన విధంగా జీవించగలిగితే ఆ జీవితంలో మనకి 95% ఆఫ్ ఆనందాన్ని మనం పొందగలుగుతాం. ఒక 5% అంటారా, దాన్ని డెఫినెట్గా మనం కొంచెం అటు ఇటుగా మనం అకామిడేట్ చేయాల్సి ఉంటుంది. దాని అడ్జస్ట్మెంట్ అనే అన్నం అవతల వాళ్ళకు కూడా మన జీవితంలో మనకి జీవితంలో పాలు పంచుకుంటున్నటువంటి మిగతా వాళ్ళకు కూడా మనం కొంత అకామిడేట్ చేయాల్సి ఉంటుంది. అకామిడేట్ చేయడానికి ఒక 5-10% మనం వదిలేసినా మిగిలిన 90% మటుకు మనకు ఆనందాన్ని కలిగించే విషయాన్ని మనం చేయాల్సి ఉంటుంది. ఆ రెండు విషయాలు ఏంటంటే, ఒకటి కెరీర్. కెరీర్ అని చెప్పి ఎందుకనంటే 24 గంటల్లో దాదాపు 10-12 గంటల పాటు ఒక వ్యక్తి తన కెరీర్లోనే ఉంటాడు. ఆ ఉద్యోగం కావచ్చు, వ్యాపారం కావచ్చు, ఏదైనా ఉద్యోగ వ్యాపార వ్యవహారాల్లోనే ఉంటాడు. కాబట్టి ఆ ఉద్యోగ వ్యాపార వ్యవహారాలు కనుక తనకి ఆనందాన్ని కలిగించేవి, తన చాయిస్ కావాల్సినవి, తనకి ఇష్టమైనవి, తను కోరుకున్నవి కనుక కాకపోతే ఆ హాఫ్ ఆఫ్ ది లైఫ్ అంటారు కూడా లేదండి అది. ఎందుకంటే 10-12 గంటలు తను ఆ కెరీర్లోనూ ఉద్యోగ వ్యాపార వ్యవహారంలో ఉంటే మరో 8 గంటలు తను 8-10 గంటలు నిద్ర దినవారీ చర్యలకి మరో 10 గంటలు పోతుంది. అంటే దాదాపు ఈ 10 గంటలు మైనస్ చేస్తే కనుక ఉన్న 14 గంటల్లో 12 గంటల పాటు తను ఏ స్థానంలో అయితే ఉంటాడో, ఎక్కడైతే జీవితాన్ని గడుపుతాడో, ఎక్కడైతే కాలాన్ని గడుపుతాడో, ఆ 12 గంటల పాటు 14లో 12 గంటల పాటు కనుక తనకు ఆనందాన్ని కలిగించని పని తను చేస్తూ ఉంటే ఇక తనకి సంతోషం ఎక్కడిది, తన ఆనందం ఎక్కడిది, తన జీవితం జీవించిన ఆ యొక్క ఛామ్ ఎక్కడిది, ఆ యొక్క మజా అంటారు ఆ జీవితంలో మజా, జిందగీ జీనే యొక్క మజా, జీవితం జీవించే ఆ మజా అనేది జీవితాన్ని జీవించటం, జీవితాన్ని బతకటమే అవుతుంది కానీ జీవితాన్ని జీవించటం అవ్వదండి. జీవితాన్ని బతకటం అంటే పొద్దున్న లేచి రాత్రి దాకా ప్రతి వాళ్ళు బతుకుతారు, ప్రతి ప్రాణి బతుకుతుంది, మనం బతికేస్తాం. అలా కాకుండా ఆ బ్రతికిన దాంట్లో అంటే ఇట్ ఈస్ నాట్ ఇంపార్టెంట్ హౌ మెనీ ఇయర్స్ యాడెడ్ టు యువర్ లైఫ్, బట్ హౌ మచ్ లైఫ్ యూ యాడెడ్ టు యువర్ ఇయర్స్. అంటే ఒక సంవత్సరం ఒక జీవిత మన లైఫ్లో ఎన్ని సంవత్సరాలు వచ్చినాయనే కంటే కూడా మనకున్న సంవత్సరాలలో ఎంత లైఫ్ మనం లీడ్ చేసామనేది, జీవితాన్ని బ్రతికామా జీవించామా అనేది చాలా పెద్ద క్వశ్చన్ మార్క్ అవుతుంది. అంటే మనిషి బతకటమే కాకుండా జీవించడం అనే దాని మీద కనుక కేర్ తీసుకుంటే డెఫినెట్గా కెరీర్ అనేది, ఉద్యోగ వ్యాపార వ్యవహారం అనేది అది తనకు నచ్చింది, తనకు మెచ్చింది, తన చాయిస్ అయి ఉండాలి. ఈ విషయంలో మీరు ఇంకెవరి మాట విన్నా కానీ అది మీకు చివరికి పశ్చాత్తాపాన్ని మిగులుస్తుంది. సో ఇక అది పోయిన తర్వాత మిగిలిన 2 గంటలు ఏదైతే ఉంటుందో ఆ 2 గంటలు ఆన్ టోటల్గా మనం ఒక ఫ్యామిలీకి మనం గడుపుతాం కాబట్టి, నెక్స్ట్ మన ఇండియన్ కల్చర్ ప్రకారం మన ఫ్యామిలీతో గడుపుతాం కాబట్టి ఆ సెకండ్ చాయిస్ అంటే నేను అనేది ఫస్ట్ టాప్ ప్రయారిటీ మటుకు కెరీర్ అండి. ఆ కెరీర్ విషయంలో మటుకు మీరు ఇంకొకళ్ళకి మనం ఎప్పుడైతే ఇంకొకళ్ళ మీద మనం వాళ్ళ కోసం అని చెప్పి కెరీర్ని ఎప్పుడైతే మనం తీసుకొని స్వీకరిస్తామో వాళ్ళు ఒక రోజుకి మన దగ్గర ఉండకపోవచ్చు కానీ ఈ కెరీర్ మటుకు మన జీవితాంతం ఉంటుంది. సో వాళ్ళు వెళ్ళిపోయినా కానీ మన మటుకు జీవితాంతం బాధపడుతుండాల్సి ఉండదు. కాబట్టి కెరీర్ విషయంలో మటుకు ఎవరి మాట విన్నా చివరికి మనకు కావాల్సింది కాక మనం ఇంకా ఎవరి కోసం చేసినా కెరీర్ అనేది మన కోసం చేయాలి, ఇంకెవరి కోసం చేసినా కానీ అది చివరికి పశ్చాత్తాపంతో ముగుస్తుంది. అది కాకుండా రెండో ఆస్పెక్ట్ అంతే పవర్ఫుల్ ఆస్పెక్ట్ ఏంటంటే జీవిత భాగస్వామిని ఎన్నుకునే విషయంలో కూడా మనకు ఆనందాన్ని కలిగించే వ్యక్తి, మనకు సంతోషాన్ని కలిగించే వ్యక్తిని కాకుండా ఇంకెవరిని చేసుకున్నా ఆ వ్యక్తులు మనం ఎవరి కోసమైతే చేసుకుంటామో ఆ వ్యక్తులు మనతో జీవితాంతం ఉండకపోవచ్చు కానీ వాళ్ళ కోసం అడ్జస్ట్ అయ్యి చేసుకున్న ఈ వ్యక్తిని మటుకు మన జీవితాంతం తోడు ఉండాల్సి ఉంటుంది. ఆ ప్రయాణమే మహా దుర్భరంగాను మహా బాధాకరంగాను ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఇండియన్ కల్చర్లోకి వచ్చేసరికి అది వెస్ట్రన్ కల్చర్లోకి వచ్చేసరికి అది ఉండకపోవచ్చు. ఎందుకంటే వాళ్ళు అసలు ఆ మాట ముందు నుంచి వినరు. ఒకవేళ నిజంగా అట్లాంటి జీవిత భాగస్వామ్యం చేసుకున్నా కానీ వాళ్ళకి విసిగెత్తిన మరుక్షణం వాళ్ళు దాన్ని అత్యంత సునాయాసంగా ఏమాత్రం రిగ్రెట్స్ లేకుండా ఏమాత్రం పశ్చాత్తాపం లేకుండా ఓకే వాళ్ళ నుంచి నీ జీవితం నీది నా జీవితం నాది అని చెప్పి కట్ చేసుకుని బతికేయగలరు. కానీ మన ఇండియన్ కల్చర్లో ఇంకా అటువంటి అంత స్పీడ్ అనేది డెవలప్ అవ్వలేదు. కాబట్టి నేనేమంటానంటే అసలు ముందు సెలెక్ట్ చేసుకునేటప్పుడైనా ముందు ఓకే అనేటప్పుడే మనకి నచ్చినట్టుగా ఓకే అనాలి కానీ ఎవరికో నచ్చినట్టుగానో ఎవరో బలవంత పెట్టారనో ఓకే అంటే కనుక అది ఒకసారి మన తల ఊపటం కాదండి, అది జీవితం మొత్తం మనం పోగొట్టుకోవడానికి సిద్ధపడటం. సో తల ఊపే ముందు ఎటు ఊపుతున్నారో దాని పర్యవసానం ఏమిటో ఒకసారి ఆలోచించుకుని ఊపితే కనుక ఈ విధమైనటువంటి పశ్చాత్తాపంతో మనం జీవించాల్సిన అవసరం ఉండదు. అలా చనిపోయే అవకాశం వచ్చినప్పుడు, చనిపోయే పరిస్థితి వచ్చినప్పుడు మన దగ్గర 100 కోట్లున్నా 1000 కోట్లున్నా అసలు ప్రపంచం మొత్తం మన పాదాల దగ్గర ఉన్నా అసలు దాంట్లో ఆ యొక్క ఆ పశ్చాత్తాపాన్ని ఆ బాధని ఈ ప్రపంచం మొత్తం కూడా పోగొట్టుకోలేదు. సో మై డియర్ ఫ్రెండ్స్, జీవితాన్ని జీవించండి, ఉన్నది ఒకటే జిందగీ, రైట్? సో సెకండ్ పాయింట్ వాళ్ళందరూ పశ్చాత్తాపడింది ఏంటంటే, నేను ఇంత కష్టపడకుండా ఉండాల్సింది. అంటే కష్టపడటం ఇక్కడ ఉద్దేశం ఏంటంటే, ఈ యొక్క జీవితంలో కెరీర్లో ఎస్టాబ్లిష్ అవ్వడం కోసం కానీ, డబ్బు సంపాదించడం కోసం కానీ వీళ్ళైతే 24 గంటలు మిగతా వాటిని పరిత్యజించి, మిగతా వాళ్ళని ఫోకస్ పక్కన పడేసి, దీని ఒక్కదాన్ని పాయింట్ ఫోకస్ చేస్తూ, ఈ ఒక్కదాని కోసం ఎంతైతే వాళ్ళు పాకులాడు అంటే ఎవరి కోసం అయితే పాకులాడు వీళ్ళు ఇంత కష్టపడ్డారో, చివరికి వాళ్ళ దగ్గర గురించి కూడా మెప్పుకోలు లేకపోగా వీళ్ళ జీవితంలో ఆనందాన్ని కోల్పోవటం అనేది జరుగుతూ ఉంటుంది. కాబట్టి వాళ్ళు ఏమంటారంటే అసలు ఇంత కష్టపడకుండా కనీసం 1 గంట 2 గంటలు నేను మిగతా ఏరియాస్ కేటాయించాల్సింది, లేదా నా పిల్లోడు మా మొదటి మాటలు నేను వినాల్సింది, మొదటి అడుగులు నేను చూడాల్సింది, లేదా వాడి యొక్క స్కూల్ ఫంక్షన్స్కి నేను వెళ్ళాల్సింది, వాడి యొక్క స్పోర్ట్స్ డే ఫంక్షన్కి నేను వెళ్ళాల్సింది, లేదా మా ఆవిడ యొక్క పుట్టినరోజుకి కానీ పెళ్లి రోజుకి కానీ ఉండి ఉండాల్సింది, లేదా మా అన్నదమ్ముల యొక్క ముఖ్యమైన ఫంక్షన్స్లో నేను పాల్గొని ఉండాల్సింది, లేదా బంధాల కోసం, లేదా మరొక దానికోసం నేను ఇంకొంత సమయాన్ని, కనీసం కొంత సమయాన్ని కేటాయించి కనుక ఉండినట్టయితే జీవితానికి ఒక పరిపూర్ణత వచ్చేది కదా. ఈ కెరీర్ వెనకాల ఇంత స్థాయిలో నేను అలాగే ఆ కెరీర్ వెనకాల పడి తిరిగాను తప్పితే మిగతా వాటిని పట్టించుకోకపోయాను కదా అని చెప్పి చనిపోయే ముందు పశ్చాత్తాపడండి. ఇవన్నీ కూడా చనిపోయే ముందు పశ్చాత్తాపడ్డా మనం ఏమీ చేయలేం. సో చనిపోయే ముందు పశ్చాత్తాపడటం కాకుండా, చనిపోక ముందే ఆ విషయాన్ని గురించి ఒక ఆలోచన చేసి ఎలా చనిపోవాలనుకుంటున్నారో అలా జీవించగలిగితే అంతకుమించిన ఆనందం అనేది మరొకటి ఉండదు. సో అలాగే మూడవది ఏమంటారంటే వాళ్ళు, నేను ఏదైతే భావాలు అనుకున్నానంటే, ఎవరి గురించిన భావాలు ఏవైతే నా చేతిలో నా మనసులో మెదిలినాయో, అంటే ఒకళ్ళ మీద ప్రేమ కలిగి ఉండొచ్చు, వాళ్ళ మీద ప్రేమ కలిగితే ఆ ప్రేమను ఎక్స్ప్రెస్ చేద్దాం అనుకుంటూ చేయకపోయి ఉండొచ్చు, లేదా తల్లిదండ్రులకి ఒక ఎక్స్ప్రెషన్, కృతజ్ఞత తెలియజేయాలనో, లేకపోతే నేను మిమ్మల్ని ఇష్టపడుతున్నానో, లేకపోతే మీరు నన్ను బాగా చూసుకున్నారు, మీరు చేసిన దానికి నేను ఏమిచ్చి రుణం తీర్చుకోగలను, లేదా ఒక ఒక భార్యకో భర్తకో పిల్లలకో ఒక ఎక్స్ప్రెషన్, మనకు కావాల్సిన మన మనసులో వాళ్ళ పట్ల బెదిరిన భావాన్ని ఇదిగో చెప్దాం అని చెప్పి అవి చెప్పకుండా, చెప్పాలి అనుకుంటూ ఏ రోజుకు ఆ రోజు గడిపేస్తూ, ఇది పాజిటివ్ సైడ్ అయితే నెగిటివ్ సైడ్, ఇదిగో నువ్వు చేస్తున్న ఈ పని నచ్చట్లేదు, నాకు ఇబ్బంది కలిగిస్తుంది, లేదా నువ్వు అన్న మాట ఈ మాట నాకు ఇబ్బంది కలిగిస్తుంది, లేదా నువ్వు అన్నటువంటి ఈ ఎక్స్ప్రెషన్ నాకు ఇబ్బంది కలిగిస్తుంది, నాకు బాధ కలిగిస్తుంది, ఇదిగో నలుగురు మధ్యలో నువ్వు ఈ మాట అన్నావు నాకు ఈ బాధ కలిగిస్తుంది, లేదా నలుగురిలో నువ్వు ఈ ఎక్స్ప్రెషన్ ఇచ్చావు కాబట్టి నువ్వు నాకు ఇటువంటి అవమానం చేసావు కాబట్టి ఇది నాకు నచ్చలేదు. అంటే నచ్చిందైనా సరే నచ్చందైనా సరే మన మనసులో పెట్టుకుని కుళ్ళబెట్టుకుని ఈ కుళ్ళబెట్టుకుంటూ అవతల వాడికి తెలియక, అంటే మనం బాధపడుతున్నామని తెలిస్తే అవతల వాడు నిజంగా బాధపెట్టడం మానేసేవాడు మానేని వాడు మనకి తెలియదు, కానీ కనీసం చెప్పలేకపోయామని అని చెప్పి పశ్చాత్తాపంతో చనిపోతున్న వాళ్ళు చాలామంది ఉన్నారట. అలాగే తర్వాత పశ్చాత్తాపడుతున్న కారణం ఏంటంటే, నేను నా బంధువులతోటి మిత్రులతోటి లేదా నా కుటుంబ సభ్యులతోటి ఎవరితోటైనా సరే ఇంకొంచెం సమయం గడిపి ఆప్యాయంగా ఉండినట్లయితే బాగుండేది, ఇంకొంచెం ప్రేమానురాగాలతో ఉన్నట్టయితే బాగుండేది, ఇంకొంచెం సమయం గడిపి వాళ్ళతో ఫన్, అంటే వాళ్ళతో కనుక సమయాన్ని గడిపి నేను కనుక ఆనందంగా ఉన్నట్లయితే బాగుండేది, ఆ సమయం నాకు లేకపోయినంటే నేను ఈ ఉరుకుల పరుగుల జీవితంలో ఈ డబ్బు సంపాదించాలి, కెరీర్ వెనకాల పరిగెత్తాలనే ప్రయత్నంలో ఆ పరుగు పరుగులో నేను మిగతా వాటిని వాళ్ళ అంటే నా చుట్టుపక్కల నా పిల్లల యొక్క ప్రేమానురాగాలు కానీ మిత్రులతో ఆనందాన్ని కానీ చిన్నప్పుడు కాలేజీలో కానీ స్కూల్లో కానీ అటు ఏ విధంగా ఫ్రెండ్స్తో ఆనందంగా హ్యాపీగా గడపగలిగాము, లేదా భార్యతో ఒక పూట ఒక గంట గడపగలిగాము, అలాంటి గంట సమయాన్ని ఇంకొంచెం ఎక్కువగా గడిపి ఉన్నట్లయితే, అంటే కొద్దిగా గొప్ప గడిపి ఉండొచ్చు కానీ ఇంకొంచెం ఎక్కువగా గడిపినట్టయితే బాగుండేది, ఇంకొంచెం జీవితానికి ఆనందాన్ని నేను ఇంకొంచెం ఎక్స్ట్రాక్ట్ చేయగలిగేవాడిని, ఇంకొంచెం ఆనందాన్ని పొందగలిగేవాడిని అని చెప్పి అనేది పశ్చాత్తాపాట. అయితే అన్నిటికంటే చివరిగా ప్రతి వాళ్ళు కూడా బాగా బాగా బాధపడిన విషయం ఏంటంటే, నేను డబ్బు సంపాదన కెరీర్ నిలబెట్టుకోవడం అనే ఈ పరుగు పోటీలో నేను కొంచెం సంతోషంగా ఉండటం అనే దాన్ని పోగొట్టుకున్నాను. అంటే నా జీవితంలో సంతోషం అనేదాన్ని పోగొట్టుకున్నాను. నేను ఇంకొంచెం సంతోషంగా, అంటే వీటితో పాటు వీటికి నేను ఇంత ఎఫర్ట్స్ పెట్టాను, ఇంత కష్టపడ్డాను, ఇంత ఇక శ్రమపడ్డాను కదా, ఇంత శ్రమ ఇంత ఎఫర్ట్స్ కంటే కనీసం నేను కొంత సంతోషం కోసం కూడా కొంత సమయాన్ని కానీ, కొంత శ్రమని కానీ, కొంత డబ్బుని కానీ నేను సంతోషంగా ఉండటం కోసం, మిగతా వాళ్ళని సంతోష పెట్టుంటాను. అంటే ఒకటి, నెంబర్ వన్, ఎవరికి సంతోషం లేకుండా పరుగు వెనుక కెరీర్తో కెరీర్ వెనుక డబ్బు వెనుక పరుగు పెట్టడం ఒకటి ఒక స్థాయి అయితే, కెరీర్ డబ్బు సంపాదించుకొచ్చి మిగతా వాళ్ళని సంతోషపెట్టడం అనేది రెండో స్థాయి అయితే, వాళ్ళకి మాత్రమే సంతోషాన్ని కలిగించి తనకి ఏమాత్రం సంతోషంగా లేకుండా చేసుకోవడం అనేది, అంటే తనకేం కావాలో తన సంతోషం కోసం తను ఏం చేసుకోవాలనే విషయాన్ని ఏమాత్రం పట్టించుకోవాలి, తన సంతోషాన్ని ఏమాత్రం పట్టించుకోకుండా ఉండటం అనేది అత్యంత దారుణమైన స్థితిగా వాళ్ళు పశ్చాత్తాపడ్డారంట. అయితే ఇప్పుడు వీళ్ళందరికీ కూడా రికార్డ్స్ ఎవరి గురించి అయితే ఆ వ్యక్తి రాశారో, ఆ నర్సు రాసిందో, ఆవిడ రాసిన వాళ్ళు కానీ ఆవిడ చూసిన వాళ్ళు కానీ ఎవరు మామూలు వ్యక్తులు కాదండి. స్టీవ్ జాబ్స్ కావచ్చు, సుశాంత్ సింగ్ రాజ్పూత్ కావచ్చు, కాఫీ డే సిద్ధార్థ కావచ్చు, ఈ స్థాయి వ్యక్తులు అంటే బాగా సమాజంలో కానీ ప్రపంచంలో కానీ కొంతమంది అయితే ప్రపంచవ్యాప్తంగా ఫేమస్ అయిన వ్యక్తులు, ప్రపంచవ్యాప్తంగా కొన్ని లక్షల మంది ఆరాధించే వ్యక్తులు, కొన్ని కోట్ల మంది అబ్బా జీవితం ఇలా జీవించాలరా, జీవితం అంటే ఇలా జీవించాలరా అని చెప్పి కొన్ని కోట్ల మంది ఇలాంటి జీవితం ఉంటే బాగుంటుంది అని చెప్పి కోరుకుంటున్నటువంటి జీవితాన్ని జీవించిన వ్యక్తులు, వాళ్ళకే ఇటువంటి పశ్చాత్తాపం కలిగింది అంటే మీరు నేను పెద్ద విషయం అనేది కాదండి. కాబట్టి ఇక్కడ ఆన్ టోటల్గా ఇవాళ ఎపిసోడ్లో నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, డబ్బు సంపాదించాలి. ఆ డబ్బు సంపాదించిన తర్వాత ఈ ఐదు పాయింట్లు ఏవైతే ఉన్నాయో, ఈ ఐదు పాయింట్లు కూడా మీరు కనుక జాగ్రత్తగా గమనిస్తే, ఈ ఐదు పాయింట్లకి కూడా డబ్బు డైరెక్ట్గానో ఇండైరెక్ట్గానో కావాలండి. డెఫినెట్గా ఈ ఐదు పాయింట్లకి కూడా డబ్బు డైరెక్ట్గానో ఇండైరెక్ట్గానో కావాల్సి ఉంటుంది. డబ్బు అవసరం లేదని చెప్పి మనం అంటానికి వీల్లేదు. డెఫినెట్గా డబ్బు అనేది వీటన్నిటికీ కూడా కావాలి. ఎందుకంటే మనం అవతల వాళ్ళకి మనకు కావాల్సిన మాట అంటే, నేను నాకు కావాల్సిన జీవితాన్ని జీవిస్తాను అని చెప్పాలంటే, ఆ జీవితాన్ని నీకు కావాల్సిన జీవితాన్ని నువ్వు జీవించేటప్పుడు నాకు కావాల్సిన ఏర్పాట్లు నువ్వు చెయ్యాలి అని చెప్పి అవతల వాళ్ళు అడిగినప్పుడు, ఆ ఏర్పాట్లు డెఫినెట్గా డబ్బున్నప్పుడు, సరిపడా డబ్బున్నప్పుడు. ఇంకో చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను ఇక్కడ. లెటర్సే ఫర్ సపోజ్, నేను ఉద్యోగం చేస్తూ ఉన్న వ్యక్తిని ఉద్యోగం మానేసి ఇటువంటి ట్రైనింగ్ ప్రొఫెషన్లకు దేంట్లోకి వస్తానని చెప్పి అంటాను నేను. అన్నప్పుడు డెఫినెట్గా నా మీద ఆధారపడేటువంటి నా భార్య పిల్లలు కావచ్చు, తల్లిదండ్రులు కావచ్చు, వాళ్ళు నన్ను ఈ దారిలోకి వెళ్ళనివ్వాలి అంటే డెఫినెట్గా వాళ్ళకు ఒక ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ ఉంటుంది, లేదా వాళ్ళకు ఒక అభద్రత బాగుండి, మరి ఈయనేమో ఇప్పటిదాకా సైలెంట్గా ఉద్యోగం చేస్తున్నాడు కాబట్టి రెగ్యులర్గా నెల తిరిగేసరికి ఎంతో కొంత వస్తుంది, ఇవాళ నెల తిరిగేసరికి ఏమీ రాని స్థితిలోకి వెళ్తా అంటున్నాడు, మరి ఈ లెక్కన ఉంటే మనం తినేది ఎట్లా, బతికేది ఎట్లా, ఉండేది ఎట్లా అని డెఫినెట్గా వాళ్ళందరికీ కంగారు పట్టడం కానీ భయం పుట్టడం కానీ చాలా 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 సహజమైన విషయం. కానీ అటువంటి సమస్యకి మనం సమాధానం చెప్పగలగాలి అంటే నా దగ్గర కనీసం ఒక 2 సంవత్సరాలకు 3 సంవత్సరాలకు వాళ్ళకి ఏ ఢోకా లేనటువంటి ఏర్పాటు కనుక నేను చేయగలిగితే, ఆ డెఫినెట్గా ఆ యొక్క కరేజ్, ఆ యొక్క అవకాశం నాకు వాళ్ళు ఇవ్వగలిగే ఉంటారు. అదే రెండోదైనటువంటి నేను ఇంత కష్టపడకుండా ఉండాలి అంటే, ఇంత కష్టపడకుండా ఉండాలి అని చెప్పంటే, దానికి సరిపడినంత డబ్బు కూడా మన దగ్గర ఉంటే డెఫినెట్గా మనం పర్లేదు అని చెప్పి కొంత రిలాక్స్ అవ్వగలిగే అవకాశం ఉండేది. అలాగే మనిషికి తన యొక్క అసలైన భావన, అంటే పేదవాడి కోపం పెదవికి చేయడం అన్నట్టుగా, పేదవాడి కోపం వచ్చినా కానీ పెదవి కొనుక్కోవాల్సింది తప్పితే ఎక్స్ప్రెస్ చేయడానికి వీల్లేదు. ఎందుకంటే ఎక్స్ప్రెషన్ వల్ల పర్యవసానాలు, జీవితాలు తలకిందులు అయ్యే అవకాశాలు ఉంటాయి. అలాంటి అవకాశాలు ఉండకుండా ఉండాలి అంటే వెనకాల బ్యాకప్ మనీ ఉండి తీరాలి. అలాగే ఫ్రెండ్స్తో మనం సరదాగా ఎంజాయ్ చేయాలి అంటే లేదా ఫ్రెండ్స్తో సమయాన్ని గడపాలి, బంధుమిత్రులతో సమయాన్ని గడపాలి అని చెప్పంటే ఆ సమయాన్ని గడపటానికి మనం పోగొట్టుకునే సమయం ఏదైతే ఉందో, అక్కడ పోగొట్టుకునే సంపాదన కానీ సమయం కానీ ఏదైతే ఉందో దానికి కంపెన్సేట్ చేయగలిగే రకంగా, లేదా దానికి ఏమాత్రం మనకి కంగారు పడాల్సిన అవసరం లేని విషయంగా, లేదా దాన్ని మనం నష్టపోయే అవకాశం లేని విషయంలో అంత స్థాయిలో మన దగ్గర డబ్బు ఉండాలి. అలాగే మనం మరికొంత మనం సంతోషంగా ఉండి ఉండాలి, అంటే నేను సంతోషం మీద ఇంకొంచెం ఫోకస్ చేసి ఉండాలి అనాలంటే, అలా ఫోకస్ చేయాలంటే కూడా మనకి బ్యాక్గ్రౌండ్లో సరిపడినంత డబ్బు ఉండాలి. ఇది నేను ఈ ప్రతిసారి కూడా చెప్తున్న విషయాన్ని, అంటే మనం జీవితాన్ని సంపూర్తిగా జీవించాలి అంటే మన దగ్గర సరిపడినంత డబ్బు ఉండాలి. డబ్బు అనేది మనకి మరిన్ని అవకాశాన్ని, జీవితాన్ని జీవించే అవకాశాన్ని పెంచుతుంది. మనీ మనకి జీవితంలో ఏమీ చేయదండి, మనీ మనకి, డబ్బు మనకి జీవితంలో ఏమీ చేయదు. మనీ అసలు మన జీవితంలో చేయగలిగే పని అంటూ ఏదైనా ఉందంటే అది ఒకే ఒక పని ఏంటంటే అది మనకి అవకాశాన్ని పెంచుతుంది. ఏదైనా సరే చేసే అవకాశాన్ని పెంచు, ఏ పని అయినా సరే చేసే అవకాశాన్ని పెంచుతుంది. ఒక డబ్బు లేని వ్యక్తి ఒక మామూలు గవర్నమెంట్ డిగ్రీ కాలేజీలో, అక్కడ లెక్చరర్స్ ఉంటే ఫర్నిచర్ ఉండదు, ఫర్నిచర్ ఉంటే లెక్చరర్స్ ఉండరు, నానా రకాల విషయాల్లో నానా ఇబ్బందులు పడుతూ ఒక డిగ్రీ చదువుతూ ఉంటాడు. అదే తన దగ్గర ఒక 10 కోట్లు ఉన్నాయంటే ఏ హార్వర్డ్ యూనివర్సిటీలో, ఏ ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలకు వెళ్ళి చదవగలుగుతాడు. అంటే చదవటం అదే అయినప్పటికీ డబ్బు లేనప్పుడు అవకాశాలకి, డబ్బు ఉన్నప్పుడు ప్రపంచంలో ఎక్కడికైనా వెళ్ళి ఎటువంటి ఎడ్యుకేషన్ అయినా ఎటువంటి చదువైనా పొందగలగటం అనేది జరుగుతుంది, అటువంటి అవకాశాన్ని పెంచుతుంది. అదే డబ్బు మన దగ్గర లేకపోతే ఎంతసేపు మనం ఈ ఉన్న ఇంట్లో పూట గడవడం ఎలాగని చెప్పి బాధపడుతూ ఉంటాం. అలా కాకుండా మన దగ్గర సరిపడినంత డబ్బు ఉంటే ఇవాళ జీవితాన్ని, అంటే ఒక పెళ్లి రోజు లాంటిది, ఒక జంటకు కనుక పెళ్లి రోజు లాంటిది వస్తే ఆ పెళ్లి రోజు ఇంట్లో ఈ పూట అన్నం వండుకుందాం, ఈ పూట స్పెషల్గా మనం అన్నం వండుకుందాం అన్న స్థాయి నుంచి మన పెళ్లి రోజును మనం స్విట్జర్లాండ్లో గడుపుదాం అన్న స్థాయి దాకా పెరగాలంటే ఆ మధ్యలో ఎక్కడ ఉండాలన్నా మన దగ్గర ఎంత డబ్బు ఉంటే అంత అవకాశాలు పెరుగుతాయి. సో జీవితాన్ని జీవించే అవకాశాన్ని ఇస్తుందండి డబ్బు. ఎందుకు సంపాదించాలి అంటే మనం జీవితాన్ని జీవించాలి కాబట్టి. మన జీవితాన్ని జీవించగలిగే అవకాశం కోసం మనం డబ్బు సంపాదించాలి. ఇది ఇవాళ ఎపిసోడ్ మై డియర్ ఫ్రెండ్స్. ఆలోచించండి, ఆలోచించండి, ఆలోచించండి. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ వెరీ మచ్.
Disclaimer: The views, comments and conclusions in the following program, either expressed or implied, are those of the host and not necessarily the beliefs of Mind Media. All the material presented by the host is warranted by the host that the work is their original contribution or they have obtained proper permissions from the original contributors and it is free from any copyright infringements. At certain times, the host may express their views which may be slightly or extremely biased and hence listeners' discretion is advised. Advised.